సభ అనే శబ్దం సంస్కృతం, గుడి తెలుగు. కాబట్టి సంస్కృతం పక్కన తెలుగు పదాన్ని సమాసం కింద కలపకూడదు. కాబట్టి గర్భగుడి అనకుండా గర్భాలయము లేదా అంతరాలయం లేదా లోపలి గుడి అనాలి. గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని పదాలు. గర్భ అంటే సంస్కృతం, గుడి అనేది తెలుగు. సంస్కృతాన్ని తెలుగుతో కలిపేయకూడదు పూర్తిగా సమాసం కింద, దానికి వైరి సమాసం అని పేరు. గర్భాలయంలో ఓ పక్కన జ్యోతిర్లింగం, జ్యోతిర్లింగం పక్కన అఖండ జ్యోతి, లోపల జ్యోతి వెలుగులో పెద్ద పెద్ద పులిహార గుండిగలు, పాయసం పాత్రలు, అపూపాలు, భక్ష్యాలు, సైదపు పిండి వంటలు, ద్రాక్ష పానకాలు, నారికేళాలు, రంభాపులాలు, ఇంత అరటి పళ్ళు అన్నమాట. ఇవన్నీ కనపడుతున్నాయి. అన్నీ కాదు కానీ ఒక 100 కేజీల బంగారంతో తయారు చేసిన ఒక మంచి బంగారపు గిన్నె నిండా జీడిపప్పులు, కిస్మిస్సులు అన్నీ వేసిన అత్యద్భుతమైన పాయసం ఉందిట. ఓ అరే బావో, ఆ పాయసం చూస్తూ ఉంటే అనిపించింది వీడికి. ఎందుకంటే అసలు ఆ రోజుల్లో ఇప్పుడు పాయసం అలా చేసేవాడు ఉన్నారు. కొంతమంది పాయసం చేస్తారండి రామచంద్ర ప్రభు, దాన్ని తలుచుకుంటూ ఉంటే పురాణం మానేసి పాయసం తినాలనిపిస్తుంది మీకు కూడా. అంటే మీరు పుణ్యాత్మను అనుకోండి, తర్వాత పెడతారు. కానీ పాయసం అంటే 4 లీటర్ల పాలు గిన్నెలో పోసి ఈ 4 లీటర్ల పాలు బాగా కడపడా మరిగాక అప్పుడు 1.25 కేజీ బియ్యం మాత్రమే పోసి 1/2 కేజీ జీడిపప్పు, 1/2 కేజీ కిస్మిస్సులు, ఆ మాత్రం యాలకులు, పచ్చకర్పూరం, మంచి పంచదార వేసి రామచంద్ర ప్రబోధాన్ని కలుపుతూ ఉంటే చిక్కగా చక్కగా మేగడగట్టి ఆ పాయసం తయారైతే అప్పుడు దాన్ని భగవంతుడికి నివేదన చేసి నాగోటివాడు శుభ్రంగా కూర్చుని తింటే వెత్తడి దూరంలో ఉంటాం స్వర్గానికి. మరీ ఎక్కువ తిరిగి కదలకుండా పడి ఉంటే గ్యారంటీగా స్వర్గానికి పోతాడు అరగకపోతే. కాబట్టి మొత్తం మీద అంత చక్కని చిక్కని పాయసం ఉండాలి. అంతేగాని ఇంకు పిల్లలతో పాలోసి అన్ని నీళ్ళోసి అందులో ఇంత పంచదార వారేసి ఇది పాయసం ఏంటంటే తింటే ఆయాసం. అందుకని నిజంగా పిండి వంటలు కూడా ఎలా చేయాలో నేర్చుకోవాలి. అబ్బో అది అద్భుతం అనమాట. కొంతమంది చేస్తూ ఉంటే అటువంటి పాయసం కనపడింది వాడికి. క్రమంగా ఏమైంది, వీడి దృష్టి పాయసం, వీళ్ళేమో భజన. 12 దాటాక అప్పటిదాకా జాగరణ చేశారు భక్తులు. ఎవడికో కొంచెం నిద్ర వచ్చింది అన్నాడు. తలకాయ ఇలా కదిపాడు. ఈ కునుకు చాలా విచిత్రమైంది. ఒకడు నిద్ర అయ్యాడా, అందరికీ నిద్ర వస్తుంది. ఒకడికి సెల్ ఫోన్ మోగిందా, అందరికీ సెల్ ఫోన్ మోగుతుంది. ఇదేమిటో విచిత్రం ఇది అన్నాడు. ఒక్కడు ఆవులించాడా, పక్క వాళ్ళంతా ఆవులిస్తాడు. ఇది ఒక తెగులు అన్నమాట. అందరం ఏం చేస్తాం, ఒకడు ఏం చేస్తే అదే చేస్తాం. అలాగే ఇప్పుడు అందులో ఒకడు నిద్రపోవడం మొదలెట్టగానే పక్కవాడు కూడా నిద్ర అయ్యాడు. వీడిలా ఒరిగిపోయాడు, వాడి మీద పక్కవాడు ఒరిగిపోయాడు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ గాఢంగా నిద్రలోకి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి 12 దాటాక వచ్చే నిద్ర చాలా భయంకరమైంది. ఇక సుఖం ఉండదు దానికి. స్తంభానికి పడుకున్న తర్వాత కొంతమంది మధ్య మధ్యలోనండి, మీరు మంచివాళ్ళు కానీ కొన్ని చోట్ల ఉపన్యాసాల్లో ఒక్కొక్కళ్ళు ఏదో పెద్ద సింహాలు పులులు అరిచినట్టు, బావులు పిల్లులు అరిచినట్టు గురకంతో సైతంగా తర్వాత పక్కవాడు పొడిస్తే నేను నిద్రయ్యాననుకుంటున్నారా, కాదండి సమాధి స్థితిలోకి వెళ్ళానట్టు. మళ్ళీ ఇది సమాధిట, మాయదారి సమాధి. ఇదే సమాధి అంటే అంచేత శుభ్రంగా ఎందుకు వస్తుందో తెలియదు మాయదారి నిద్ర. కానీ పురాణం వింటున్నప్పుడు, పురాణం చదువుతున్నప్పుడు, గుళ్ళోకి వెళ్ళినప్పుడు వస్తుంది. కానీ మళ్ళీ ఇంట్లో మొగుడు పిల్లలు కొట్టుకు తెచ్చిపోతే రాదు. టీవీ సీరియల్ దగ్గర గుర్తుంటే రాదు. అది కూడా వాళ్ళ పూర్వజన్మ కర్మయోగాలు అన్నమాట. సరిగ్గా పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది ఒక ఆయనకి ఏమిటో, మరి ఎందుకు వస్తుందో తెలియదు. ఇవన్నీ ఆయా కర్మయోగాలు, అసుర లక్షణాలు అంటారు వీటిని. నేనల్లా, ఇవన్నీ పురాణాల్లో చెప్పి నువ్వు చెప్తున్నాను, మరి నా మీద పడకండి. అలా అందరూ నిద్రపోయారు. అందరూ గాఢముగా మండపంలో పడి నిద్రపోతున్నప్పటికీ నిద్ర లేకుండా ఉన్నవాడు ఒక్కడే ఒక్కడు. 3 రోజులు అయ్యింది, వాడు 4వ రోజు అర్ధరాత్రి తిండి లేదు, మతం మలమల మాడిపోతున్నాడు. పైగా దృష్టి అంతా లోపల ఉన్న పాయసం మీద, ఆహారాల మీద ఉంది. ఇంకేం నిద్రపడుతుంది? అందుకని వాడు మాత్రం, వీళ్ళంతా ఎప్పుడు నిద్రపోతారా, ఎప్పుడు నిద్రపోతారా అని బహుశా లోపల భజన చేస్తున్నాడేమో. ఆ భజనకు మెచ్చుకుని ఈశ్వరుడు అందరినీ నిద్రపుచ్చాడు. ఇప్పుడు వీడు హుషారుగా లేచాడు. వీడి తొడ మీద కూడా పడుకున్నట్టు ఎవడో వాడిని మెల్లిగా అలా పక్కకి తోసి, ఈశ్వర నువ్వు ఉన్నావయ్యా, ఇంతకాలం లేవేమో అనుకున్నాను. ఈ దిక్మాలంతా పొద్దు నుంచి సాయంత్రం దాకా భజన చేసిన ప్రాణం తీసేస్తున్నారు, వీళ్ళని నిద్రపుచ్చావు, ఇప్పుడు ఇక నేను హాయిగా నా ఆకలిని నిద్రపుచ్చుతాను అని లేచాడు. అంతరాలయానికి వెళ్ళాడు ఈశ్వరుడి గర్భాలయం లోపలికి. ఆ లోపల అద్భుతంగా వెలిగిపోతుంది జ్యోతిర్లింగం. వీడికి తిండిని దొంగతనం చెయ్యాలని బుద్ధి పాపం. అది లింగం, ఇది దొంగతనం. తీరా వీడి లోపలికి రాగానే ఈ ఒకవైపు తెల్లని వరి అన్నం, మరో చోట కుడుములు, మరో చోట మంచి బొబ్బట్లు, మరొక చోట పులిహార, దద్యోదనం, పాయస పాత్ర, మంచి గోంగూర, దబకాయ, దెబకాయ, ఇలాంటి పచ్చళ్ళు, నెయ్యి, ఇవన్నీ చూడగానే వీరి ప్రాణం గిజగిజగిజలాడిపోయింది. ఓరి బాబోయ్ అనిపించింది. అక్కడ శ్రీనాథ మహాకవి రాశాడండి మంచి పద్యం, గురుక్కిల్ మింగుచు ఒక్క ఓదన మహాకుంభంబు వీక్షించువాడు అక్కోణంబున మందరశ్మియగు దీపాంకూరముల్ మీదికి ఎక్కనంద్రోచి ఘృతంబు నించి నిజ వస్త్రైకాంశము చించి చే నొక్కల్ పురుడి వత్తి నేచను శిఖిన్ యోజించే వైశ్వానరు. లోపల నీళ్ళు ఊరిపోతున్నాయి నోట్లో, లాలాజలం. అందుకని ఏం చేశాడనమాట, అదుపులో పెట్టుకోవాలి కదా మరి అని గుక్కిళ్ళు మింగుతూ అన్నాడనమాట. అలా గుక్కిళ్ళు మింగుతూ ఆ నీరు లోపలికి ఎన్నాళ్ళు అయ్యిందో అని నాలిక తడుపుకుంటూ తీరా పాయసం దగ్గరికి వెళ్ళబోయాడు. ఆ సమయంలో దీపం కొండెక్కేస్తోంది. అయ్యో చీకటి వచ్చేసిందంటే ఇబ్బంది, మొత్తం దీపం కొండెక్కితే ఈ చీకట్లో ఏమవుతో బయటికి వెళ్ళలేము, ఏది పాయసమో తెలియదు. ఈలోపు ఏ కింద పడ్డామంటే జనాలు వచ్చేస్తారని కంగారు పడిపోయి ముందు అన్నం మీదకి వెళ్లకుండా చెక్క 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 తన వస్త్రాన్ని చింపాడు. ఆ దరిద్రపు గుడ్డ కట్టుకున్న పంచి అప్పటికి 5 రోజులుగా దీక్షా వస్త్రంలో అదే గుడ్డ, ఉతకలేదు, ఏదో గంగలో మునిగి వచ్చిన గుడ్డ. ఆ గుడ్డని ఇప్పుడు చింపేశాడు. ఆకలి అంత పని చేస్తుంది, కట్టుకున్న గుడ్డని చింపాడు. ఇంకేం చేస్తాడు మరి, ఆ గుడ్డని చింపి గట్టిగా ఒత్తి కింద నలిపాడు. ఈ ఒత్తిని ఆ దీపంలో వేశాడు. అప్పటికే దీపంలో ఉన్నటువంటి నెయ్యి కూడా అయిపోయింది. అందుకని పక్కనున్న నేతి జాడి తీసుకుని నిండా నెయ్యి పోశాడు. నెయ్యి పోసి ఈ కొత్త ఒత్తిని నేతిలో బాగా తడిపి ఈ కొండెక్కిపోయి కిందకి కాలిపోతున్న పాత ఒత్తిలో దీన్ని పెట్టి వెలిగించాడు. అంటే శివాలయంలో, కాశీ విశ్వేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినన్నాడు అనుకోకుండా అఖండ జ్యోతిలో ఒత్తి, తన వస్త్రంతో ఒత్తి వేసి నెయ్యి పోసి కొత్తగా దీపారాధన చేశాడు. అది అన్నమాట మహాయోగం అంటారు. గంగలో స్నానం చేశాడు, పురాణం విన్నాడండి. మీరు ఎప్పుడైనా సరే భక్తితో కాశీ వైభవాన్ని వింటే, ఈ కాశీలో ఉన్న విశేషాలు వింటే ఈశ్వరుడు మీ చేత కావాలని ఇలాంటి పనులు చేయిస్తాడు, మహాపుణ్యం ఇస్తాడు. వీడికి ఆ యోగం పట్టి అక్కడ అద్భుతంగా దీపారాధన చేశాడు. ఇప్పుడు ఈ కొత్త ఒత్తిలో మళ్ళీ వెలిగిపోతున్న కాంతిలో గుడంతా బాగా కనబడింది అన్నమాట. అప్పుడు ఈ పాయస పాత్ర తీసుకున్నాడు. అంత బరువైన బంగారంతో ఉన్న గిన్నె, వీడు మంచి బలవంతుడు నిజానికి, అందువల్ల శుభ్రంగా గిన్నె ఎత్తాడు. పోను లోపల తినేయచ్చుగా, లోపల తింటూ ఉంటే ఎవరికైనా మెలకు వస్తుందేమో, దొంగ పీనుగాని 2 తిడతారు కొడతారు. ఎందుకు వచ్చింది, రహస్యంగా నదీ తీరానికి వెళ్ళి మణికర్ణికా ఘట్టం దగ్గర మెట్ల దగ్గర కూర్చుని శుభ్రంగా తినేసి గిన్నె కూడా కడిగి అప్పుడే గిన్నె ఎత్తుకుపోయి డబ్బులు చేసుకుంటే మళ్ళీ జోదమాడచ్చు అనుకున్నాడు. పాత బుద్ధి, అది ఎక్కడికి పోతుంది. అందుకని ఓ పక్కన అక్కడ ప్రశాంతంగా తినచ్చు, ఒకటి, రెండోది గిన్నె మిగిలిపోతుంది. అందుకని మెల్లిగా గిన్నె తీసి నెత్తి మీద పెట్టుకున్నాడు. గర్భాలయంలో నుంచి నదీ తీరానికి బయలుదేరాడు. మండపంలోకి వచ్చాడు. ఆ మండపంలో గాఢంగా భజన చేసి నిద్రపోతున్న జనాలంతా పడుకుని ఉన్నారే. అందులో మధ్యాహ్నం కూడా బూడిది గుమ్మడికాయతో చేసినటువంటి ప్రసాదం తినకపోయినా నిద్ర వచ్చింది వాళ్ళకి. పాపం శుభ్రంగా పడుకుని ఉన్నారు. ఆ పడుకున్న వాళ్ళలో కర్మగాలి బాగా పొట్టతో ఉన్నాయని దొక్కాడు. మరి మామూలు వాడు దొక్కితే అంత ఎప్పుడు ఉండదు, మీకు ఎప్పుడు కూడా బాగా బొజ్జతో ఉన్నవాడి మీద బొజ్జ మీద నొక్కామో వాడు బాబోయ్ అంటాడనమాట. అంటారట, ఎందుకంటే అలాంటి వాళ్ళని అడగాలి, నాకేం తెలుసు, నాకు లేదు అని చేస్తాడు. ఈ బొజ్జవాడిని కర్మగాలి ఒక తొక్కు తొక్కడంతో వాడు ఉలిక్కి అందులో, వీడు ఇంత బలమైన వాడు ఒక తొక్కు తొక్కితే ఏమైపోతాడండి అంత పొట్ట మీద, అందులో కుంభకర్ణుడు కొన్నట్టు వాడికి బొజ్జ కూడా కర్మ. ఆ బద్దమే తొక్కని వాడు అడిలిపోయి బాబోయ్ అని లేచాడు. ఆ లేవడంతో వీడు ఏం చేశాడు, కిందకి జారిపోయి అమ్మో వీళ్ళు పట్టుకుంటారానని కంగారులో పరిగెత్తాడు. ఈ పరిగెత్తడంలో వాడి చెయ్యి, వీడి కాలు, వీడిది ఎక్కడ తొక్కాడో, ఎవడిది ఎక్కడ తొక్కాడో తొక్కుకుంటూ పోయాడు. ఈ జనాలందరూ ఎవడో దొంగ దొంగ ఎత్తుకుపోతున్నాడు అని నడిచారు. ఈ కంగారులు అందరూ దొంగ దొంగ అన్నారు. ఈ దొంగ దొంగండంలో అక్కడ దీపం పెద్దగా లేదేమో, కొంచెం చీకటిగా ఉందేమో, అందరూ కంగారు పడి వాడిని పట్టుకోవడానికి బయలుదేరారు. అయినా వీడు పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఈ గిన్నె పుచ్చుకుంటూ పరిగెత్తుకుపోయాడు. దాంతో కాపలా వాళ్ళు వచ్చి వాళ్ళ చేతిలో ధనుస్సు ఉంది, ఎక్కుపెట్టి బాణం కొట్టారు. ఢామ్మని వీపులో బాణం గుచ్చుకుపోయింది. ఈ పాయస గిన్నెతో పాటు గుచ్చుకున్న బాణంతో అలా బొక్క బొర్రలో పడిపోయాడు పక్క దగ్గర, క్షణంలో చచ్చిపోయాడు. యోగం, చేతిలో పాయస పాత్ర ఉన్నా తినే యోగం లేదు. చూసారా మీకు నేను ఏం చెప్పాను? శివశర్మ అన్నం వండుకున్నాడా, వడ్డించుకున్నాడు, ఆపోసిన పెట్టాడు, కానీ తినలేకపోయాడు. మెతుకు నోట్లోకి వెళ్ళే యోగం ఉండదండి, ఆ బతుకు అక్కడికి అంతమైపోయింది. పడిపోగానే ఈ పరమ పాపాత్ముణ్ణి పట్టుకుపోవడానికి భయంకరులైన ముగ్గురు యమకింకరులు వచ్చారు. నల్లగా ఉన్నారు వాళ్ళు, దారుణ నేత్రులు, వికట దముష్ట్రులు, ముద్గర పాశహస్తులు, ఘోరతరానన స్ఫురిత కోపులు, భయంకరమైన ఎర్రని చింతనిప్పులు లాంటి కళ్ళు కలిగి ఉన్నారు ముగ్గురు మహాపురుషులు. పొడుగ్గా పొదులుగా ఉన్నాయి కోరలు, ఇంతంత మీసాలు, నల్లని ఒత్తైన కనుబొమలు, ఏతాకులు ముళ్ళు నెత్తి మీద పెట్టినట్టుగా ఉన్న తల వెంట్రుకలు. ఆ తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే ముళ్ళ పందికి పైన ఉన్న ముళ్ళల్లో ఉన్నాయన్నమాట. అలాంటి తల వెంట్రుకలతో, పెద్ద బాణకడుపులతో, ముళ్ళ గదలతో, తాళ్ళు పాశాలు యమపాశాలు పుచ్చుకుని భీకరంగా తర్జిస్తూ గర్జిస్తూ భర్జిస్తూ, ఎవడవరా నువ్వు పాపాత్ముడా, శివాలయంలోకి వచ్చి శివద్రవ్యాన్ని అపహరిస్తున్నావు, ఎవడవరా చూదగాడ, నీలాంటి నీచుడు కాశీలో ప్రవేశించడానికి అర్హుడు కాడు, ఎందుకు ప్రవేశించావు అని తిడుతున్నారు కొందరు. గదలెత్తి కొట్టబోయారు కొందరు, తాళ్లేసి ప్రాణాన్ని లాగేశారు. వీడి ప్రాణాన్ని యాతన శరీరం అని ఒక శరీరం ఉంటుంది, ఆ శరీరంలో ప్రవేశపెట్టబోయారట. ఆ ప్రాణం బయటకు తీస్తూ ఉంటే వాడు పడ్డాడు బాధ, భయంకర యాతన అన్నమాట. మనకి భారతంలో అజామిళోపాఖ్యానంలో రాస్తాడు ఇటువంటి బాధ. కనియన్ బ్రాహ్మణుడంత్యకాలమున వీకన్ రోషనిష్ఠ్యూతుల ఘనపీనోష్ఠ వికారవక్త్రగల సద్గర్వేక్షణోపేతుల జనసంత్రాసకరోద్యతాయత సుపాశశ్రేణికాహేతుల హనన వ్యాప్తి విభీతుల మువుర ఆత్మానేతల దోతల. ఈ పోయే కాలం వచ్చినప్పుడు ఈ బ్రాహ్మట్ట కనియన్ బ్రాహ్మణుడు అంత్యకాలమున ప్రాణం పోయే స్థితిలో మువుర ముగ్గురిని చూచాడన్నమాట. రోష నిష్ఠ్యూతులను, పళ్ళు పటపట కొరుకుతూ అగ్నిజ్వాలను కమ్ముతున్నారు నోట్లోంచి, అంటే నోట్లోంచి నిప్పులు కురిపిస్తున్నారు. మనం కోపంతో నిప్పులు కురిపించాడంటాం చూసారా, నిజానికి నిప్పులు కురిపించడం అంటే అంత కోపంతో ఉన్నాడనమాట. వాడి కోపం ఒక నిప్పులో ఉంది. అలా వీళ్ళు కూడా అని పళ్ళు కొరుకుతూ ఉంటే నోట్లోంచి నిప్పులు వర్షిస్తున్నారా అన్నట్టుగా ఉందన్నమాట. ఎంత లావుగా ఉన్నాయి పెదవులు, ఘన పీన ఓష్ఠ, పెద్ద పెదవులు, అవి కూడా పీన అంటే బలిసిన లావుగా ఉన్న ఓష్ఠములతో పెదవులతో ఉన్నారు. వికారవక్త్ర ముఖం కూడా భయంకరంగా ఉంది, చూస్తే అసహ్యంగా ఉంది. వికారంగా అంటే అసహ్యంగా ఉంది అన్నమాట, చూడలేము ఆ ముఖాన్ని. విలసద్ గర్వేక్షణోపేతులను, గర్వంతో కూడిన చూపులు భయంకరంగా ప్రకాశిస్తున్నాయి. ఆ చూపులు చూస్తేనే ప్రాణం పోతున్నాడు. కొంతమంది ముఖంలోకి చూస్తే, వాడు కళ్ళలోకి చూస్తేనే ఎగిరిపోతాం మనం, అంత భయంకరమైన చూపులు. జనుల్ని భయపెట్టడం కోసం చేతిలో సుపాశశ్రేణికాహేతులను, పెద్ద పెద్ద తాళ్ళు కత్తులు పట్టుకుని ఉన్నారు. అటువంటి వాళ్ళని చంపడంలో భయంకరంగా చంపేవాళ్ళని ఆత్మానేతలన్, ఆనేత్రు శబ్దానికి పట్టుకుపోయేవాడు ఆత్మ ఆనేత, ఆనేత ప్రథమ విభక్తి. బహువచనం గనక అది ధాతృ శబ్దం లాంటిది, ఆనేతృ శబ్దం, ఆనేత ఆనేతారవు ఆనేతారహ అన్నమాట. అందుకే మూలంలో ఆనేతారహ అంటాడు, ఆత్మ ఆనేతారహ. ఎందుకు చెప్తున్నాను ఇంత గట్టిగా అంటే, ఈ మధ్యన ఒక ఆయన భాగవతం చెప్పాడు, ఆత్మ అనేత అంటే ఆత్మకి నాయకుడు అని చెప్పాడు. పాప నేత అనుకున్నాడు పిచ్చి మీరుగా. ఆత్మ అనేత అంటే అది కాదు, ఆత్మలని పట్టుకుపోవారు, ప్రాణాలు పట్టుకుపోయే యమకింకర్లు అనమాట. అటువంటి వారిని మువ్వురన్, దోతలన్, ముగ్గురు దూతల్ని చూచాడు. వాళ్ళు ప్రాణం తీసేస్తూ ఉంటే ఆ సమయంలో వీడికి ఏం చేయాలో అర్థం కాల. ఇంతలో హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చారు ఇద్దరు మహానుభావులు వచ్చారు. ఆ ఇద్దరు ఒళ్ళంతా విభూతి పూసుకున్నారు, జటాజోటాలు ధరించారు, 10 చేతులున్నాయి, 5 ముఖాలున్నాయి, చేతిలో గండ్రగొట్టలున్నది, శూలమున్నది, ఖడ్గముంది, పాశముంది. వాళ్ళు రావడంతో యమపాశాలు పట్ట 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 కత్తిరించి అవతల పారేశారు. దాంతో యమకింకరులకు కంగారు వచ్చింది. ఎవ్వరు మీరలు మాతో చెవ్వకు కథమేమి ఇట్లు చేసాచక, ఎవరు మీరు మాతో యుద్ధానికి వస్తున్నారు, మీతో యుద్ధం చేసే శక్తి మా ముగ్గురికి లేదు, మీరిద్దరైనా మీ కాంతి మీ బలం మీ శక్తి చూడగానే మేము వణికిపోతున్నాం. మహానుభావులారా మీరెవరంటే అసలు మీరెవరు అన్నారు వాళ్ళు. మేము యమకింకరులమండి, వీడు పరమ పాపాత్ముడు, చిన్నప్పటి నుంచి జోదమాడాడు, తాగాడు, వేశ్యాలోలుడయ్యాడు, బ్రాహ్మణాచారాలు పరిహాసం చేశాడు, వేదాన్ని విసిరవతల పారేశాడు, తల్లిని ఏడిపించాడు, పీడించాడు, తండ్రికి అప్రతిష్ట తెచ్చాడు, పెళ్ళాన్ని బాధ పెట్టాడు, అత్తమామలు తలెత్తుకోలేకుండా చేశాడు, తద్వారా మహాపాపాలు చేసి 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 చివరికి దిక్కుమాలిన చావు తెచ్చాడు. మహాత్ములారా మీకు తెలియందేముంది, మీరెవరో ఇప్పుడు చెప్పండి అంటే మేము శివకింకరులం అన్నారు వాళ్ళు. అభవు కింకరులారా మహాత్ములారా తగవు ధర్మంబు పాడి పంతంబు తెలియు మీకు అడ్డంబు కలదెముల్లోకములను ఎంత వారము మేము మీ ఎదుర నిలువా. ఓ శివకింకరులారా మీకు తెలియని ధర్మం ఏమున్నది? ఈ సృష్టిలో ధర్మం అంటే శివస్వరూపం, శాస్త్రం అంటే శివస్వరూపం. మీరు మహాత్ములు, మీకు ఎదురు చెప్పడానికి మేమెంత? మీలాంటి చదువుకున్న వాళ్ళ దగ్గర శాస్త్రములు ఇలా ఉంటాయి అని చెప్పడం అజ్ఞానమవుతుంది, అయినా మేము చెప్పక తప్పదు. వీడు కులాచారహీనుడు, పితృవాక్య పరిపాలన భ్రష్టుడు, నీచ కర్ముడు, దొంగ, దురోదర వ్యవసాయం కలిగిన వాడు. దురోదరం అంటే జోదం వంటి వ్యవసాయ అలవాట్లతో పాడైపోయినవాడు. అన్నిటికీ మించి శివ నిర్మాల్యాన్ని ఎత్తుకుపోకూడదు. శివుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదం భక్తితో తినాలి, పురోహితుడో అర్చకుడో పెడితే తినాలి. అది అపహరిస్తే దానికి ప్రాయశ్చిత్తం లేదు. అటువంటి శివ నిర్మాల్యాపహర్త. అసలు శివ నిర్మాల్యాన్ని అపహరించకూడదండి, చాలా డేంజర్ తెలుసా. శివాలయానికి వెళ్ళి అక్కడ నుంచి ఏదైనా ఇంటికి ఎత్తుకుపోయామంటే ఎంత ప్రమాదమో చెప్పాను, దానికి ప్రాయశ్చిత్తం లేదు. అందుకే ఈ గణపతి నవరాత్రుల్లో వాటిల్లో పత్రి కోసం శివాలయానికి వెళ్ళి ఆకులకు వస్తారు కొందరే, వాడికి పాపం అని చెప్పారు. శివాలయం నుంచి బిల్వపత్రాలు లేక ఇంకేదో పత్రిలో పట్టుకొచ్చి గణపతి నవరాత్రుల్లో గణపతి కోసం కోసుకొస్తారు కొంతమంది. మనం ఇళ్లల్లోంచి కోసుకెళ్ళి శివాలయంలో పెట్టాలి తప్ప, మన ఇంట్లో మట్టి ప్రతిమని గణపతిని పెట్టాం కదా అని శివుడి ఆలయంలో ఉన్నటువంటి ఆకుల్ని కోసుకురాకూడదు. చాలా ప్రమాదాల్లో కల్లా శివద్రవ్యాపహరణము అన్నారు. శివుడికి ఎవడన్నా పొలం ఇస్తే ఆ పొలాన్ని ఎత్తుకుపోయిన వాడికి, అది ఆక్రమించుకున్న వాడికి, దాన్ని తిన్నవాడికి ఇంకా ఎన్ని జన్మలైనా కుష్ఠరోగమే వస్తుంది. నీచాతి నీచమైన జన్మలు, దారిద్ర్యం అనిపిస్తాడు. శివద్రవ్యాపహరణం ఎంత ప్రమాదమో చెప్పారు. ఇక్కడ ప్రత్యేకంగా శివ నిర్మాల్యాపహర్త అని కాశీఖండంలో 128వ శ్లోకంలో చెప్పారు. అంత డేంజర్ అన్నమాట. అటువంటి వాడు వీడు. వీడిలో ఎక్కడన్నా ఒక్క ధర్మం ఉన్నదా? ఏముందని వీడిని తీసుకువెళ్ళడానికి మీరు వచ్చారు? మీరు వచ్చి ఈ దుర్మార్గుణ్ణి మేము తీసుకువెడుతూ ఉంటే యమపాశములు కత్తిరించి మీ లోకానికి పట్టుకుపోతే రేపు పొద్దున్న భూలోకంలో ఉన్న వాళ్ళందరూ పురాణాలు వినడం మాని వాళ్ళు కూడా నిరంతరం దొంగతనాలతో బతుకుతారు, జోదం వంటి భయంకర పాపాలతో జీవిస్తారు, ఇంత నీచమైన కర్మలకు మీరు మూలకారకులు అవుతారు, కాబట్టి చెప్పండి అనగా వాళ్ళు పకపకానవి మాకు ఎంత పురాణం చెప్పారు, ఆయాసపడిపోయి అనర్గళంగా, కానీ మీకు శివధర్మం తెలియదు, ధర్మం వేరు శివధర్మం వేరు, ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు. శివధర్మం బతి సూక్ష్మము శివధర్మము లేశమైన సిద్ధించనయే వివిధ మహాపోపద్రవములు చేరంగరావు ధన్యుని అతని. శివధర్మం చాలా సూక్ష్మం, అది ఎంత గొప్పతో చెబుతున్నా వినండి. వీడు చెప్పినవన్నీ పాపాలే, సందేహం లేదు. వీడు చేసినవన్నీ పాపాలే. స్థూల దృష్టితో వీడు మహాపాపి. కానీ ఇప్పుడు జరిగింది ఏమిటో తెలుసా? వీడు శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు, శివరాత్రి నాడు జాగరణ చేశాడు, శివరాత్రి నాడు శివాలయంలో విశ్వేశ్వరుడి దగ్గర దీపారాధన చేశాడు, ఆవు నేతితో పైగా. శివరాత్రి నాడు శివ సన్నిధానంలో శివశివ అని శరీరం విడిచిపెట్టేశాడు. శివరాత్రి నాడు గంగలో మణికర్ణికలో స్నానం చేశాడు. అనగానే మళ్ళీ వాళ్ళు అన్నారు, గొప్పగా అన్నారండి, వీడు జాగరణ చేశాడా, ప్రసాదం ఎత్తుకుపోదామని కూర్చున్నాడు. వీడు స్నానం చేశాడా, ప్రాణం పోతుంటే మురికిపోతుందని అందులో దిగి స్నానం చేసి మంచినీళ్ళు తాగాడు, ఏదో జనం కోసం. వీడు ఏం చేసినా దొంగతనం కోసం, ప్రాణం కోసం. అయినా వీడికి పుణ్యం వస్తుందా అంటే అప్పుడు వాళ్ళు మరి అందుకే చెబుతున్నా మీరు, తెలిసి కానీ తెలియక కానీ నిప్పును తొక్కితే కాలుతుంది. శివధర్మం కూడా అగ్ని లాంటిది, ఏ వంకతో చేసినా చేసినందుకు తగిన ఫలితం ఇస్తుంది. అశనమబ్బకయున్ననైనను, అశనమబ్బకయున్ననైనను శివరాత్రి ఓరాత ప్రొద్దును ఉపవసించే. తిండి దొరక్కపోవటం వల్ల శివరాత్రి నాడు వీడు ఉపవాసం ఉన్నాడు. అంటే తిండి దొరకపోయినప్పటికీ ఏ వంకతో అయినా ఉపవాసం ఉన్నాడు, అది ఉపవాసం కిందే లెక్క. ఓగిరంబుహరింప వనవెట్టుకొని అయిన వేగునంతకు చేసే జాగరంబు. వీడు ఎప్పుడు వీళ్ళు నిద్రపోతారా, అప్పుడు నాకు ప్రసాదం వస్తుందా అని తిండి మీద యావ కొద్దీ జాగరణ చేశాడు. అయినా అది శివుడి కోసం చేసిన జాగరణతో సమానమే. పాత్రావలోకనోపాయనంబునకునైనా వెలనైన దీపంబు వెలుగజేసి. గర్భాలయంలోకి వెళ్ళి పాయసపు పాత్ర కనపడదేమో చీకట్లో అని పాయసం కోసం గిన్ని కోసం దీపారాధన చేశాడు. అంటే తన స్వార్థం కోసం దీపారాధన చేశాడు. అయినప్పటికీ అది శివాలయంలో చేసిన దీపారాధనే శివరాత్రి నాడు. చూడనల్లకయైన చూచని సరుమౌళి పరులు చేసిన ఎట్టి ప్రసవ పూజ. కావాలని కాదు గాని ఏదో తెల్లారకపోతుందా, ఇంత అన్నం పెట్టకపోతారా ఈ జనం అనుకుని వాళ్ళ మధ్యలో కూర్చుని శివుడి నెత్తిమీద వాళ్ళు పువ్వులు పెడుతూ ఉండి పూజ చేస్తూ ఉంటే ఓం నిధనపత ఏ నమః నిధనపతాంతిక యనమః ఓర్ధ్వ యనమః ఓర్ధ్వలింగ యనమః అని వాళ్ళు పలుకుతూ ఉంటే ఆ పువ్వుల్ని చూచాడు నెత్తిమీద పెడుతూ ఉంటే వాళ్ళ స్వరం విన్నాడు. తెల్లారితేక ఆగితే వాళ్ళు ఏదో పెడతారనే ఆశతో అలా చేసిన పూజ చేసిన పుణ్యం, చూసిన పుణ్యం, నామం విన్న పుణ్యం వీడికి వచ్చాయి. విధి మూడి చచ్చాడు వీడు, కాలం తీరి చచ్చాడు. అయినా చచ్చేది చంద్రమౌళి సన్నిధానంలో చచ్చాడు. అంటే శివుడి సన్నిధానంలో చచ్చిపోతే ఇంకా పాపం ఎక్కడిది? శివాలయంలో శివలింగానికి దగ్గరలో చచ్చిపోయాక ఇంకక్కడ పాపం ఎక్కడున్నది? యోగం అది. ఇంతకంటెను ధర్మంబు లెవ్వి కలవు అన్నారు శివకింకరులు. ఇంతకంటే గొప్ప ధర్మం రమ్మంటే రాదు, ఇదే మహాధర్మం. అంటే ఏ విధముగా అయినా ఈశ్వర సన్నిధానములో జరిగిన రవ్వంతయైన పుణ్యం కొండంత ఫలమిస్తుంది. మారు మాట్లాడకండి అనగానే ఇంక మేమేం మాట్లాడతాం, మీరేదన్నా మాట్లాడితే తంతారు అని వదిలేసి వెళ్ళిపోయి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, యమధర్మరాజా ఇక మేము ఉద్యోగం మానేస్తాం, రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాం అన్నారట. ఏం ఉద్యోగం ఎందుకు మానతారు మీరు అన్నాడు ఆయన. ఏం చెప్పమంటావు, నువ్వేమో ఒక డ్యూటీ వేస్తావు, తీరా డ్యూటీకి వెళ్ళి ఆ పాపాత్ముడిని తెద్దామంటే వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని ట్యూటీ ఫ్రూటీ కింద తన్ని అవతలు పారేశారు. అనగానే ఏం జరిగింది అన్నాడు ఆయన. ఏం జరగడం ఏమిటని జరిగింది చెప్పారు వాళ్ళు. అప్పుడు ఆయన పక్కపక్కన, వీరా అదృష్టవంతులు, మీరు శివకింకరుల్ని చూశారా పిచ్చి పీరుగుల్లారా, యమకింకరులకి శివకింకర దర్శనం అవడం అంటే ఎంత యోగం. మనం కింకరులమై లెంకలమై ఆయన పాదాల దగ్గర పెంపుడు జింకలమై పడి ఉండాలి, మనకది యోగం. ఆ జింకని చేతిలో పట్టుకున్న స్వామి ముందు మనం అంతా అల్పులం. ఈ ఉద్యోగం మానడం అంటే మీ కర్మయోగం. మీకు ఈరోజు నుంచి చెబుతున్నా వినండి, తెలిసి కాని తెలియక కాని శివనామం విష్ణునామం ఈ రెండూ చేసే పుణ్యాత్ముల జోలికి వెళ్ళారంటే మిమ్మల్ని నేను తంతాను, మీ ఉద్యోగం ఓడగొట్టి మిమ్మల్ని చెరసాల్లో పెడతాను, జాగ్రత్త అని ఆయన హెచ్చరించాడు. రెండు అత్యద్భుతమైన పద్యాలు ఉన్నాయండి. శివ చంద్రమౌళి ఈశ్వర అని ఎవడన్నా పలికి చచ్చిపోతే వాడు ఎంత పాపాత్ముడైనా వాణ్ణి నా దగ్గరికి తీసుకురాకండి. పద్మనయను మీది పద్మనయను మీది భక్తి యోగం వెళ్ళ ముక్తి యోగమనుచు మొదలు రంగు వారి 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 జరిన వారి త్రోవ పోవ వల్లదు దూతలారా. పద్మనయనుడు అంటే కృష్ణుడు, శ్రీకృష్ణుడి మీద భక్తిని నిలబెట్టి కృష్ణుడే నా దిక్కు కృష్ణుడే నా దిక్కు అన్నా, లేక ఒకవేళ కృష్ణుడని భక్తి లేకపోయినా కృష్ణ అని ఏదో ఒక వంకతో ఎవడో ఒకటి పేరు కృష్ణుడు అనుకోండి, కృష్ణ అని వాడిని పొరపాటున పిలిచినా అది కూడా కృష్ణుడి మీద భక్తితో సమానమే. కృష్ణుణ్ణి తలుచుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళతో కూడా తిరిగేవాళ్ళు. అసలు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణకి మీరు శ్రీ కాశీ వైభవం విన్నారు, మీరు మీ జోలికి ఎలాగో రాడు యముడు, మీరే కదట మీతో కూడా రాసుకు పూసుకు తిరిగే మీ స్నేహితులు, మళ్ళీ మీ స్నేహితులతో తిరిగేవాళ్ళు, వాళ్ళ బంధువులు, వారందరి దగ్గరికి రట్ట, వారి 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 చేరిన వారి త్రోవ పోవ వలదు దోతలార. అదనమాట దీని మహిమ. అందుకని బ్యానర్ పెట్టించి మరీ వినిపించడం కల కారణం. ఏదో ఒక వంకతో మహాపాపములు చేసి తెలుసో తెలియకో రేపు పొద్దున్న యమకింకరుల చేతిలో భయంకర దండనానికి గురి కాబోతున్న మనల్ని అనుగ్రహించడం కోసం భగవంతుడు ఈ పవిత్ర పురాణ ఇతిహాసాలను సృష్టించాడు. ఇవే లేకపోతే అసలు మనల్ని ఎవరు కాపాడగలుగుతారు? పొద్దున్నుంచి సాయంకాలం దాకా పుణ్యం కంటే పాపమే ఎక్కువ చేస్తాం మానవులు, అందులో కలియుగ మానవులు. అందువల్ల మనల్ని అనుగ్రహించడానికి ఇంత గొప్ప యోగం చెప్పాడు ఈశ్వరుడు, ఇక మీరు వారి జోలికి వెళ్ళొద్దన్నాడు యమధర్మరాజు గారు. ఇప్పుడు ఈ యమకింకరులు ఈ గుణనిధిని వెంట పెట్టుకుని కైలాసానికి పట్టుకుపోయారు. అక్కడ కొంతకాలం శివుడి దగ్గర ఉన్నాడు, శివాలయంలో చేసిన ఈ దీపారాధన ఈ పుణ్యం అంతా అక్కడ అనుభవించాడు. కొంతకాలం అయ్యాక పుణ్యం క్షీణిస్తుంది, ఎందుకంటే అప్పట్లో పూర్తిగా కాశీలో మరణించిన వాడికి మోక్షం అనే సిద్ధాంతాన్ని ఇంకా శివుడు పెట్టలేదు, తర్వాత తర్వాత పెట్టాడు ఆయన. అందుకని కొత్తల్లో శివలోకానికి తీసుకెళ్లారు. అక్కడ కొంతకాలం ఆ పుణ్యఫలం అనుభవించాక క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం క్షీణించగానే మానవ లోకానికి వచ్చేస్తారు ఎవరైనా. ఎందుకంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి, కాశీ అంతు మరణాన్ ముక్తి అన్నావా, కాశీలో మరణిస్తే మోక్షం పొందాలి కదా, మరి వీడు మోక్షానికి వెళితే మళ్ళీ భూమి మీద ఎందుకు పుడతాడు, పుట్టకూడదు కదా, కానీ వీడు మళ్ళీ పుట్టాడు. అంటే కాశ్యాంతు మరణాన్ముక్తి అనేది దివోదాసు పరిపాలనా కాలంలో శాసనం చేశాడు శివుడు, అంత పూర్వం లేదు గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఈయన మళ్ళీ భూలోకానికి వచ్చాడు ఈ గుణనిధి. భూలోకంలో కళింగ దేశం అంటే ఇప్పుడు ఒరిస్సా అంటున్నాం కదా, ఈ ఒరిస్సాని వాడ్ర దేశమని కళింగ దేశమని ఇన్ని రకాలుగా పిలిచేవారు అన్నమాట. దాన్నే ఇంకా చాలా అత్యద్భుతమైనది అనమాట, ఎన్ని నామాలతో జగన్నాథపురం అని కూడా పిలుస్తారు దాన్ని. దాని గురించి ప్రత్యేకంగా ఒక ఖండం ఉంది స్కాంద పురాణంలో అన్నమాట, పురుషోత్తమ ఖండం అనే పేరుతో ఈ కళింగ దేశం, పూరి జగన్నాథం అంటామే దానికి పురుషోత్తపురం అని పేరు. పురి, ఆ పురి అనేది జగన్నాథపురి జగన్నాథ తీసేసి ఉత్తిపురి అనేవారు, భగవద్గీత గీత అయిపోయినట్టుగా క్రమంగా పురి పోయి దిక్మన్ తిండి మీద ఏవగదా మనకి పురి పోయి పూరి అయిపోయింది, పూరి కూర పురి కూర, ఈ దీని మీద తప్ప దేని మీద దృష్టి లేదు మనకి, కానీ నిజానికి అది జగన్నాథపురి అన్నమాట. ఆ ప్రాంతానికి పూర్వకాలంలో అరిందముడు అని ఒక రాజు పరిపాలించేవాడు, ధర్మాత్ముడు. ఆ కళింగరాజు అరిందముడికి ఇతడు కొడుకై పుట్టాడు. అరిందముడు తన కొడుక్కి దముడు అని పేరు పెట్టాడు. ఈ దమ మహారాజు గారికి పూర్వజన్మ జ్ఞానం ఉంది, నేను పూర్వజన్మలో గుణనిధిని, శివాలయంలో దీపం వెలిగించాను, ఆ పుణ్యం వల్ల నాకు కైలాసం వచ్చింది, మళ్ళీ ఈ జన్మ వచ్చింది అని గ్రహించి శివాలయంలో దీపారాధన ఎంత లాభమో అర్థమైందిగా ఇప్పుడు ఇతనికి. వెంటనే ఇతను రాజు అవ్వగానే, ప్రజలారా ఈరోజు నుంచి నా నగరంలో వాళ్ళందరూ శివాలయాలలో రోజు ఒక్కొక్కళ్ళు వంతు చొప్పున దీపారాధన చెయ్యాలి, ముఖ్యంగా కార్తీక మాసం నెలవాళ్ళు పొద్దున్నుంచి రాత్రి వరకు ఎవరో ఒకరు వంతుల వారిగా దీపం కొండెక్కకుండా వెలగాలి, వెలిగించాలి. అఖండ దీపములు కార్తీక మాసంలో ప్రతి శివాలయంలోనూ వెలిగి తీరాలి. ఎవరైనా వాళ్ళ ఊళ్ళల్లో శివాలయాలలో దీపాలు వెలిగించకపోతే వాళ్ళని దొంగల్ని చంపినట్టు చంపేస్తాను, ఉరిశిక్ష వేస్తాను, శిరశ్ఛేదం చేస్తాను. శివరాత్రి నాడు తప్పక అఖండ జ్యోతులు వెలగవలసిందే అని చాటించాడు. దాంతో అందరూ హడిలిపోయి, అమ్మో రాజుగారు దీపారాధన చేయకపోతే ఎక్కడ చంపుతాడో అని. కార్తీక మాసం నెలలాళ్ళు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కొంతమంది, సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా కొంతమంది చొప్పున వంతులు వేసుకుని అఖండ జ్యోతులు వెలిగించారు కార్తీక మాసంలో. అలాగే శివరాత్రులు, మాస శివరాత్రులు, పర్వదినాలలో శివాలయాలలో తప్పక దీపాలు వెలిగించేశాడు ఆయన. చాలా అందమైన పద్యం రాశాడండి శ్రీనాథుడు ఇక్కడ. ఇలువరుస ఒక్కొక్క ఇంటి చొప్పున ఒక పద్ధతి పెట్టుకుని క్రమం ప్రకారంగా క్రమంగా ఇళ్ళు వంతులు వేసుకుని చంద్రశేఖరు నిలయమున దీపకళిక నిలుపని వారి తల్ల త్రవ్వగమేయుండని తలవరులన్ పంచరాజు తన దేశమునన్. శివాలయములలో చంద్రశేఖరాలయాలలో వంతులు వేసుకుని దీపములు వెలిగించనిటువంటి వాళ్ళ తలకాయలు నరకండిని కత్తులిచ్చి తలారులు పంపాడు అనమాట. అందుకని వెలిగించారు. దండం దశగుణం భవేత్తు, లేకపోతే వెలిగిస్తారా? అప్పుడు కూడా ఉండేవారు దిక్కుమాలిన ఎర్రజెండగాళ్ళు, వీళ్ళు తలకాయ నరికేస్తారు కాబట్టి బలాత్కారంగా వెలిగించారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఎవడన్నా వెకిలి వేషం వేశారంటే వేసి పారేసేవాడు ఆయన. భక్తితో కాకుండా భయంతో వెలిగించిన పుణ్యం వస్తుంది కనుక అందుకని. ఈ విధంగా మొత్తం మీద ఏమైతేనే ఈ భయంతో అందరూ వెలిగించారు. వెలిగించిన వాళ్ళకి మరణానంతరం స్వర్గము, ఇంకా భక్తితో వెలిగిస్తే కైలాసాలు వచ్చాయి. ఈయన 1000 సంవత్సరముల కాలం పరిపాలించాడు. ఆ 1000 ఏళ్ళు భూమండలంలో కళింగ దేశంలో ఇలా అఖండ జ్యోతులు వెలుగుతూనే ఉండేవి. ఎంతమంది చేత దీపారాధన చేయించి తాను స్వయంగా దీపారాధన చేసిన పుణ్యం వల్ల ఆ తర్వాత ఆయన ఎంత గొప్ప జన్మెత్తాడో తెలుసా? ఆ శరీరం విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే ఆ మహానుభావుడి ఆత్మ బ్రహ్మదేవుడు ముక్కులో గడిపోయింది. బ్రహ్మగారు ముక్కులోకి వస్తున్న ప్రాణాన్ని అని లాగాడు లోపలికి, అది బ్రహ్మ మనస్సులో గడిపోయింది. చాలా కాలం ప్రపంచ ప్రళయ కాలంలో ఈ బ్రహ్మగారి మనస్సులో ఉండిపోయాడు ఆయన. ఆ తర్వాత ఈశ్వరుడు ఆయనకి ఎంత వరం ఇచ్చాడో తెలిసిన, మళ్ళీ సృష్టి మొదలెట్టాడు బ్రహ్మ. అప్పుడు బ్రహ్మ మనస్సంకల్పంతో మరీచి, పులస్త్యుడు, క్రతువు, కుత్సుడు ఇటువంటి ప్రజాపతులు పుట్టుకొచ్చారు. ఈ దక్ష ప్రజాపతి వీళ్ళంతా, ఈ మహాప్రజాపతులంతా బ్రహ్మ మానస పుత్రులు. ఈ బ్రహ్మ మానస పుత్రుల్లో పులస్త్యుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా గొప్ప జ్ఞాని. ఆయన చాలా కాలం తపస్సు చేశాడు. పొరపాటున సరస్వతీదేవిని శాపం పెట్టి సరస్వతీ శాపానికి గురయ్యాడు. చెప్పాను ఎంత గొప్పవాడికైనా పిచ్చ పిచ్చ లక్షణాలు వస్తాయని. కొన్ని ఈయన ఒక రోజున సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు. అప్పటికింకా సరస్వతీ నది లేదు, కేవలం బదరీ వనం అనేవారు దానిని. అప్పటికింకా సరస్వతి నదిగా మారలేదు. అక్కడ సరస్వతీదేవి కూర్చుని జపం చేయడం మొదలుపెట్టింది. ఎందుకని? ఈ ప్రపంచంలో నాకంటే గొప్ప నది ఉండకూడదు, అందరూ నన్నే పొగడాలి. నది అంటే సరస్వతి అని పొగడాలి. నాలో స్నానం చేసి అందరూ తరించాలి, నేను నదిగా మారాలి అనుకుని పాపం సరస్వతీదేవి అక్కడ తపస్సు చేస్తోంది. ఇంతలో ఈయన వచ్చాడు. అమ్మా సరస్వతి, నేను నీ కొడుకు నుంచి అయితే బ్రహ్మ మానసపుత్రుడు కనుక సరస్వతి అమ్మ, జపం చేసుకోవడానికి కాసిన మంచినీళ్ళు ఇమ్మన్నాడు. ఆవిడ తపస్సులో ఉందిగా, కళ్ళు విప్పలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. అమ్మా నేను నీ కొడుకుని మంచినీళ్ళు అడిగితే ఇవ్వవా నాకు జపానికి తాగడానికి, కాబట్టి నిన్ను శపిస్తున్నాను. నువ్వు అందరికంటే గొప్ప నదిని అని ఖ్యాతి పొందాలనుకున్నావుగా, నీకు అప్రతిష్ట వచ్చి అసలు నువ్వు నదిగా కనబడకుండా అంతర్వాహిని అయిపో అని శపించాడు. దాంతో ఆవిడకి ఒళ్ళు మండిపోయింది, కళ్ళు విప్పింది. ఓరి దౌర్భాగ్యుడా, నా కోరిక ఎంత పాటు చేసావురా, నీలాంటి కొడుకు పుడితే ఆవిడ పుట్టకపోతేనండి సొంట, నీ వల్ల నాకు ఎంత తంట, నువ్వు ఒట్టి పెంట అని కంటనీరు పెట్టి, నువ్వు నన్ను అన్యాయంగా అంతర్వాహిని వైపొమ్మని, ఎవరికీ కనపడకూడదని, పేరు రాకూడదని చెప్పించావు గనక నీ వంశంలో రాక్షసులు పుట్టి నీకు చెడ్డ పేరు తెచ్చి నీ కులాన్ని పాడు చేతురుగా అని చెప్పించింది. దాంతో వీడు ఏడ్చి కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఆవిడ జాలిపడి, కొడుకు కదా ఏం చేస్తాం, నీకు చెడ్డ పేరు రాకూడదు, నీకు మంచి కొడుకే పుడతాడు, కానీ నీ కొడుక్కి దరిద్రుడు పుట్టి వంశాన్ని పాడు చేస్తాడు అంది. ఆ వంశంలో ఒక భాగవతోత్తముడు పుడతాడు, మళ్ళీ వాడి వల్ల నీ వంశానికి పేరు వస్తుందంది. ఆ తర్వాత ఏం చేసింది, విష్ణువు దగ్గరికి వెళ్ళి మామయ్య నా బతుకులు అయిపోయిందని ఏడ్చింది. అప్పుడు ఆయన జాలిపడి నువ్వు నదిగా మారతావు, అంతర్వాహిని అయిపోతావు, ఒక్క బదరీ దగ్గర మాత్రం నువ్వు 1 కిలోమీటర్ 1 మైలు దూరంలో కనపడతావు అని వరం ఇచ్చాడు. అందుకే మీకు బదరీ దగ్గర మానా అని ఒక ప్రదేశం ఉంటుంది, ఆ మానా దగ్గర నుంచి ఇంచుమించుకు 1-2 మైళ్ళు ప్రయాణం చేసి సరస్వతి నది అలకనందలో కలిసిపోతుంది. అక్కడ మాత్రమే సరస్వతి ఉంటుంది, ఇంకా తర్వాత సరస్వతి అంతర్వాహిని అయిపోతుంది. అప్పుడు ఆవిడంది, నేను అన్ని నదుల కంటే గొప్ప నదిని అవ్వాలనుకున్నాను, ఇప్పుడు మా అబ్బాయి శాపం వల్ల అంతర్వాహిని అయ్యాను, ఏదో కొంచెం మాత్రమే కనపడతాను నేను, ఇప్పుడు నా బతుకేమిటని ఏడ్చింది. నువ్వు బాధపడకు, ఇది కూడా లోకోపకారం, నీ కొడుకు శాపం వల్ల గంగానదికి మాత్రమే ప్రపంచంలో ఎక్కువ పేరు వస్తుంది, నీకు పేరు పోతుంది, కానీ నీకు మహత్తరమైన స్థితి ఇస్తున్నాను, భవిష్యత్తులో నేను వైకుంఠంలోంచి 7 కొండల్ని భూమికి తీసుకొస్తాను, ఆ 7 కొండల మీద పుష్కరిణి అనే పేరుతో నువ్వు ప్రవహించదవుగాక. పుష్కరిణి అంటే సరస్వతి అని గ్రహించి అందులో స్నానం చేసిన వాడికి శాశ్వత వైకుంఠం వచ్చునుగాక. సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళలేని వాడు 7 కొండల్లో పుష్కరిణిలో స్నానం చేస్తే చాలు, పుష్కరిణి సాక్షాత్తు సరస్వతికి మారు రూపం అని స్వయంగా ఆయన వరమిచ్చాడు. అందువల్ల సరస్వతి నది అంటే మీకు ఇంక వేరే చోటికి వెళ్ళక్కర్లా, 7 కొండల్లో ఉన్న పుష్కరిణి తీర్థం, అందుకే అందులో స్నానం చేసి తీరాలి. అందులో గొట్టంతో నీళ్లు పంపారు కదండి, అంటే అది గొట్టంతో నీళ్లు పంపినా ఆ స్థానంలో ఉన్నంత వరకు సరస్వతి అందులో ఉంటుంది అన్నమాట. ఈ విధంగా సరస్వతిని అనుగ్రహించాడు, ఆవిడికి ఖ్యాతి వచ్చింది. ఇప్పుడు పులస్త్యుడు ఏడుస్తూ తపస్సు చేశాడు, అనవసరంగా అమ్మని చెప్పించాను, నేను భ్రష్టుండయ్యాను అని తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని ఈశ్వరుడు వరాలు ఇచ్చాడు, నువ్వేం భయపడకు, నువ్వు ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నా నీ వంశంలో ఒక గొప్ప పురుషుడు పుడతాడు, వాడు నాకు మిత్రుడు అవుతాడు, తద్వారా నీ వంశం పవిత్రమవుతుంది అన్నాడు. ఆ తర్వాత పులస్త్యుడు బిందు అనే ఒకనొక సరోవర ప్రాంగణంలో మహాత్మురాలను ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. అదంతా పెద్దగది ఇప్పుడు చెప్పలేం కానీ, ఈ పులస్త్య ప్రజాపతికి విశ్రవసుడు అని కొడుకు పుట్టాడు. ఈ విశ్రవసుడు కూడా బ్రహ్మ మానస పుత్రుడు కొడుకు కాబట్టి పరమ పండితుడు, వేదాలు ఉపన్యాసాలు ఉపనిషత్తులు పురాణాలు ఒకటేమిటి అన్ని పుట్టుకతో వచ్చాయి. విశ్రవసుడంతటి పండితుడు లేడని పేరు తెచ్చుకున్నాడు. అప్పుడు అతనికి ఈశ్వరుడు ఒక అందగత్తెనిచ్చి పెళ్లి చేశాడు, ఆమె పేరు ఇలబిల. ఈ ఇలబిలకి ఈ విశ్రవ ప్రజాపతికి కొడుకుగా ఈ బ్రహ్మ ముక్కులో దాక్కున్న గుణనిధి ఉన్నాడే దముడనే పేరుతో 2వ జన్మెత్తినవాడు, ఈ ముక్కులోంచి వచ్చి పులస్త్య ప్రజాపతి కొడుకు విశ్రవసుడి శరీరంలో ప్రవేశించి విశ్రవసుడి రేతస్సు ద్వారా విశ్రవసుడి భార్య ఇలబిల గర్భంలో ప్రవేశించాడు. ఆ ఇలబిలకి కొడుకై పుట్టాడు. ఇలబిల కొడుకు గనక ఐలబిలుడు అన్నారు, మొదట్లో అతనికి కుబేరుడని పేరు లేదు, ఐలబిలుడు. విశ్రవసుడు కొడుకు గనక వైశ్రవణుడు అన్నారు, అందుకే మీకు రోజు కుబేరాయ వైశ్రవణాయ అని అన్నలా, వైశ్రవణాయ వైశ్రవణుని కొరకు, వైశ్రవణుడు అంటే విశ్రవసుని కొడుకు అదనమాట కుబేరుడిగా పేరు. పుట్టాడు, పుట్టగానే పూర్వజన్మలో గుణనిధిగా ఉన్నానన్న విషయం, 2వ జన్మలో దముండైన విషయం, ఆ జన్మలో దీపారాధనలు చేసిన విషయం గుర్తున్నాయి కదా, అందుకని భక్తి శ్రద్ధలతో కాశీకి వెళ్ళిపోయాడు. వాడు కాశీ వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి పూజించాడు. అప్పుడు విశ్వేశ్వరుడు అన్నాడు, ఒరే నీ పేరు మీదుగా కుబేరేశ్వర లింగం అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించు అన్నాడు. ఆ లింగం ఎక్కడుందో తెలుసా ఇప్పుడు మీకు, అన్నపూర్ణ ఆలయంలోకి అడుగు పెట్టగానే అన్నపూర్ణ ఆలయంలో మనం ఎదురుగుండా నిలబడితే ఎడం వైపు ఉంటుంది, చూడండి ఈసారి కుబేరేశ్వర లింగం అని ఉంటుంది. కుబేరుడు అక్కడ ప్రతిష్ఠించాడు ఉజ్జి లింగాన్ని. నాయనా కుబేరా, నువ్వు నీ పేరు మీద లింగాన్ని ప్రతిష్ఠించి భక్తితో రోజు గంగాజలంతో అభిషేకించి బిల్వపత్రాలు వేసి నా మంత్రాన్ని ఓం నమశివాయ అని జపించు, దీపారాధన ఎంత గొప్పదో నీకు తెలిసింది కదా, శివుడి సన్నిధానంలో వెలిగించిన అఖండ జ్యోతి మహాఫలితం ఇస్తుంది, కాబట్టి నువ్వు తపస్సు చేస్తున్నంతకాలం జ్యోతి ఆరిపోకుండా అలాగే వెలిగించు, నీకు లెక్కలేనంత సంపద వస్తుంది అన్నాడు. ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇళ్లలో దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటే, ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటే, కాశీ వెళ్ళి కుబేరేశ్వర లింగం దగ్గర దీపారాధన చేసి భక్తితో కాసేపు నమశివాయ అని ఒక్క బిల్వపత్రం పెడితే అద్భుత సంపద రాకపోతే అడగండి. ఆ లింగానికి ఈశ్వరుడు వరం ఇచ్చాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించి ఆయన శివుడు చెప్పినట్టే పూజించాడు, నిరంతరం భక్తితో పూజించాడు. అవిముక్తంబున యాజ్ఞదత్తి శివునిహారాద్రిరాట్కంజకాధవు నింతపక చూచుచుండే అయుతాబ్దంబుల్ నిమేష స్పృహా వ్యవహార స్పృహలేని నేత్రముల చర్మాస్థుల్ శిరావల్లరి నివగంబుల్ పరిశుష్కముల్గా అభివర్ణ్యం పంగా త్రైలోక్యము. మోక్షస్థానం కాశీలో ఒకప్పుడు యజ్ఞదత్తుడి కొడుకైన ఈ విశ్రవసపుత్రుడు పార్వతీ వల్లభుడైన పరమేశ్వరుణ్ణి అయుతాబ్దంబుల్, అయుతము అంటే 10,000, 10,000 సంవత్సరాల కాలం సేవించేట, ఒకరోజు రెండు రోజులు కాదు, 10,000 సంవత్సరాల సేవ. మహాతపస్సు, తాను సృష్టించుకుని స్థాపించిన శివలింగం మీద పువ్వులు పెట్టాడు, పత్రి పెట్టాడు, నమశివాయ అన్నాడు, రెండు కళ్ళు అలా విప్పి ముయ్యకుండా చూశాట. సరే ఎంత ఆశ్చర్యం అంటే ఒక్క 5 నిమిషాలు అలా కళ్ళు అప్పగించి చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయి, నీళ్ళు వచ్చేస్తే ఇలా పూసేస్తాం. అటువంటిది 10,000 సంవత్సరముల కాలం కంటి మీద రెప్ప వేయకుండా చూసేట వాడు. దొంపదగిన వాడు భక్తుడండి. వాడికి ఆ శక్తి ఎందుకు వచ్చిందో తెలుసా? పూర్వజన్మలో వెలిగించిన వేల దీపాలు, ఆ వేల దీపాలు వెలిగించే శక్తి అంతకు ముందు జన్మలో కాశీ విశ్వేశ్వరుడి సన్నిధానంలో గుణనిధిగా ఉన్నప్పుడు వెలిగించిన, శివరాత్రి నాడు వెలిగించిన దీపారాధన ఫలితం. అందుకని కాశీ వెళ్ళడం కాదు, కాశీలో ఎన్నోసార్లు చెబుతున్నాను మీరు, శని దగ్గర దీపం వెలిగించండి, నువ్వుల నూనెలో వేసిన ఒత్తితో ఉన్న దీపం ఇస్తారు, తప్పక కాశీ వెళ్ళిన వాడు శనైశ్వరుడి దగ్గర దీపారాధన చెయ్యండి 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 చెయ్యండి, మీకున్న సకల గ్రహ దోషాలు పోయి, ఏలినాడు శని వంటి దోషాలు పోయి సకల శుభాలు కలుగుతాయి. విశ్వేశ్వరాలయంలో ఏ మూలైనా మొత్తం మీద ఆ లోపల ఒక్క గర్భాలయంలోనే ఎక్కర్లా, ఆ ప్రాంగణం అంతా విశ్వేశ్వర స్వరూపమే. అక్కడ మీరు ఏ మూల ఎక్కడ దీపం పెట్టినా దాని ఫలితం దానిదే కనుక లెక్క లేకుండా భక్తితో పెట్టండి. వ్యాసమండపంలో నందీశ్వరుడి దగ్గర పెట్టండి, వెలిగించే మీరు వెలిగించే ప్రతి దీపం 1,00,000,000 సంవత్సరాల కైలాసాన్ని మనకి ఇస్తుంది. ఒక్క దీపం 1,00,000,000 సంవత్సరాలు కైలాసంలో ఉండే యోగం ఇస్తుంది. అలా వెలిగించుకుంటే అక్కడ ఉన్నంతకాలం భక్తితో పూజించండి. గంగలో దీపాన్ని వెలిగించి వదిలిపెట్టండి, దానివల్ల వచ్చే ఫలితం ఇంత అంతా కాదు. అందుకే నేను చెప్తున్నాను కదా, ఈసారి ఒక ట్రిప్ మందని వాళ్ళు పెట్టేయండి, అంతే వెళ్ళిపోదాం అంతే. ఏం గోల్డ్ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, ఇబ్బంది ఏం లేదు. ఆ మాత్రం అంటే డబ్బులు ఉన్నాయి అంటే నేనేది వ్యవహారంతో భగవంతుడు ఇస్తాడు, ఎవడ కోసం పెద్ద ఖర్చే ఉందండి ఈ రోజుల్లో కాశి పెడితే. మహా అయితే ఫస్ట్ క్లాస్ ఏసీలో నన్ను తీసుకెడితే నాకు కొంచెం 500 ఎక్కువ ఖర్చు అవుతుంది, మీరు మామూలు స్లీపర్ కోచ్లో వచ్చేయండి, 300 అయిపోతుంది 500 అక్కడికి వెళ్ళాక శుభ్రంగా మీరు నేల మీద పడుకోండి, నాకు ఏసీ రూమ్ ఎలాగో ఇస్తారు అంతే కదా. సరదాగా అంటున్నాను, అందరం హాయిగా గంగా తీరంలో 9 రాత్రులు తప్పక నిద్రించి అక్కడ కూడా ఎలాంటి మహిమలు చెప్పుకుంటూ అర్ధరాత్రి వేళ మణికర్ణికా ఘట్టం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి శివ శివ అని పాటలు పాడుతూ ఉంటే నిజంగా ఈశ్వరుడు అనుగ్రహించి తీరతాడు. దాని మహిమ కూడా చెబుతాను మీకు. అర్ధరాత్రి 12 గంటల వేళ మణికర్ణికా ఘట్టం దగ్గర అటు ఇటు మెట్ల మీద తిరిగి శివ సంకీర్తన చేస్తే వాడికి వచ్చే ఫలితం మీకు ఇంతింతని కాదు. నేను అశ్వత్థామను చూశాను ఒకప్పుడు, నేనేం అబద్ధం ఆడటంలా, అక్కడ అశ్వత్థామ అర్ధరాత్రి 12 వస్తాడు, వ్యాసుడు వస్తాడు, అగస్త్యుడు వస్తాడు, మహాత్ములైన సిద్ధులు వస్తారు, రాత్రి 12 నుంచి 2 గంటల మధ్యలో వాళ్ళు ఆ రేవుల్లో తిరుగుతారు. మీరు కనుక అక్కడ తిరుగుతూ హరహర మహాదేవ అన్నారంటే నెత్తి మీద ఆశీర్వదించి కొట్టి పెడతారు. ఇక తర్వాత చూడండి ఎటువంటి జ్ఞానం వస్తుందో, నిద్ర పోకుండా. కాబట్టి శాస్త్ర ప్రకారంగా చెయ్యవలసినవి చేస్తే కాశీని మళ్ళీ తలుచుకుంటే నా మనసు వెళ్ళిపోయింది అక్కడికి ఆనందంతో. అప్పుడు ఇంకా కాసేపు పురాణం కూడా చెప్పబుద్ధి అయిందనమాట. అందుకని కాశీ అంటే అవిముక్త హట్టభూమి అన్నారు, ఆనంద కాననం అన్నారు దానిని, ఆనంద కాననము ఆనంద వనము అని పేరు. అటువంటి కాశీక్షేత్రంలో మహానుభావులు చెప్పినట్టుగా చేస్తే, పురాణాల్లో చెప్పినట్టుగా చేస్తే తగిన ఫలితం వస్తుంది. వెడుతున్నాం కానీ అందులో చెప్పినట్టు చెయ్యకపోవటం వల్ల అనుకున్న ఫలితం రావడంలా. అన్నం అందరూ వండుతారు కానీ కొందరు వండితే చక్కగా ఉడుకుతుంది, కొందరు వండితే పలుకు ఉంటుంది లేదా చిమిడిపోతుంది, కొందరు తోడు పెడితే పెరుగు బాగుంటుంది, కొందరు తోడు పెడితే పుల్లగా ఉంటుంది, కొందరు వండితే దిక్కుమాలిన బూడిద గుమ్మడిగా కూడా ఎంతో రుచిగా ఉంటుంది, ఒక్కొక్కడు వండితే అద్భుతమైన చామదుంపల వేపుడు కూడా అచ్చి అనిపిస్తుంది. అంటే వండడంలో తేడా, అందుకని శాస్త్రం తెలియడం తేడా. తెలిస్తే దానివల్ల యాత్రల్లో పొందే ఫలితం ఇంత అంతే కాదనమాట. ఇప్పుడు ఆయన అక్కడ 10,000 సంవత్సరాల రకంగా దీపారాధన చేసి నిశ్చల భక్తితో కొలిచాడు. కొలిచిన తర్వాత కొద్ది రోజులకు ఒక రోజున ఈశ్వరుడికి ఆ ప్రేమతో తట్టుకోలేక ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. అమ్మవారితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. నాయన వైశ్రవణ లే, నేను నీ తండ్రిని వచ్చానన్నట్ట. ఈయన కళ్ళు విప్పాడు. ఎదురుగుండా చిరునవ్వు నవ్వుతూ కోటి సూర్యుల కాంతితో తెల్లగా స్వచ్ఛంగా ఉన్న మహానుభావుడు ఈశ్వరుడు ఉన్నాడు. నా తండ్రి వచ్చావా అని పాదాల మీద పడబోతుంటే శివుడి పక్కన కూర్చుందిట ఒక ఆవిడ అందంగా. అసమబాణ పునర్జీవన ఔషధంబు రాగజలది విధూదయారంభ వేళ. సకల జగదేక సౌభాగ్య జన్మభూమి శంభుడాయంగ వచ్చే ఆ శైలకన్యా. చచ్చిపోయిన మన్మథుడు ఆవిడ చూస్తే మళ్ళీ బతుకుతాడు. అంటే అమ్మవారు అంత అందగత్తే అని ఒక అర్థం. అమ్మవారి గొప్పతనం తెలుసా? అయ్యవారు ఎవరినన్నా చంపుతాడు, అమ్మవారు చచ్చిన వాడిని బతికిస్తుంది. చంపేవాడి కంటే బతికించేవాడు గొప్పవాడు. అమ్మ అంత గొప్పది. అమ్మ అనుగ్రహం ఉంటే చావు ఉండదు. చచ్చిన మన్మథుణ్ణి పునర్జీవితుణ్ణి చేసిన పుణ్యాత్మురాలు. ఇందులో చాలా అంతరార్థాలు ఉన్నాయి. మంచి అందగత్తె అవ్వడం వల్ల ఆవిడ్ని చూడగానే చచ్చినవాడు బతుకుతాడని ఒక అర్థం. కరుణాస్వరూపిణి అమ్మ కనుక అయ్యవారు ఎవడన్నా చంపినా వాడు మన అబ్బాయి అండి, చంపుతారేం అని మళ్ళీ రక్షిస్తుంది. ఇంకో అంతరార్థం ఏంటో తెలుసా? శివుడు ఎవరి వరం ఇచ్చాడు మన్మథుడు భస్మం అయిపోయాక? మా ఇద్దరికి పెళ్ళి అయ్యాక ఆ పెళ్లికి నీ భర్త ఛాయారూపంతో బతికి నీకు దర్శనమిస్తాడన్నాడు. అంటే అమ్మవారితో అయ్యవారికి పెళ్ళి అయితేనే మన్మథుడు బతుకుతాడు. ఈ విధంగా శివుడితో పార్వతికి కళ్యాణం అయ్యాక వాడు బతికాడు. బ్రతికి ఆ వరం వల్లే మళ్ళీ రుక్మిణీ కృష్ణులకి ప్రద్యుమ్నుడు అనే పేరుతో పుట్టాడు. కాబట్టి పార్వతీ కళ్యాణానికి మన్మథుడు బతకడానికి లింక్ ఉంది. పార్వతే పుట్టకపోతే ఎట్టి పరిస్థితుల్లో మన్మథుడు మళ్ళీ బ్రతికేవాడు కాదన్నమాట. అందువల్ల ఈ విధంగా ఏ రకంగా చూసినా అందరినీ చచ్చిన వాణ్ణి బ్రతికించగలిగే పరమ పుణ్యాత్మురాలు. అనురాగం అంటే ఆవిడ దగ్గరే ఉంటుంది, కరుణ అంటే అమ్మదే. నిజంగా కూడా ఎక్కడైనా మగవాళ్లలో కఠిన్యం ఉంటుంది, ఆడవాళ్లలో ప్రేమ ఉంటుంది. అమ్మవారిని ఎందుకని అవ్యాజ కరుణామూర్తి అంటారో తెలుసా? అయ్యవారికి అమ్మవారికి ఉన్న తేడా వల్ల. మనకి ఉదాహరణ చెప్పుకుందాం. ఓ భార్యాభర్తలిద్దరూ నేను చూస్తూ ఉండగా పిల్లాన్ని ఎత్తుకొచ్చారు. ఈ పిల్లాన్ని ఇలా అరుగు మీద కూర్చోబెట్టారు. అరుగు మీద ఉన్న పిల్లవాడు కింద బురదలో పడిపోయాడు. ఇంతలో పడిపోగానే ఈ పక్కన ఉన్న మొగుడు, ఏమే అబ్బాయి పడిపోయాడు, తీవే తీవే అన్నాడు. వీడు తీయడు, దిక్కుమాలాడు. ఏమే తీయంటాడు గారు, అక్కడే కూర్చున్నాడుగా, దిక్కుమాల ఇది పట్టేసుకుని లేవడం. దాంతో భార్య కంగారు పడి వెళ్ళి ఆ బురదలో పడిన వాడిని తీసి శుభ్రంగా కడిగి మంచి బట్టలు వేసి ఇచ్చాక అప్పుడు నా బావే నా బంగారు కొండి అని ఎత్తుకున్నాడు ఈయన. మనము సంసారం అని ఒక బురదలో పడుతున్నామట. ఈ బురదలో పడున్న మనల్ని అయ్యవారు బయటికి తీయడు. అమ్మవారు ఏం చేస్తుంది? మా అబ్బాయి బురదలో పడిపోయాడు, మా ఆయన ఎలాగో పట్టించుకోవడానికి జాగ్రత్తగా బురదలోంచి తీసి ఆ బురదంతా కడిగి, అంటే సంసారం అనే బురద తొలగించి పాపాలు తొలగించి శుభ్రంగా తుడిచి ఇలా మంచి బట్టలు వేసి కండువా వేసిస్తే అప్పుడు ఒరే బాగుపడ్డావట్రా అప్పుడు రా అని తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు ఆయన. అందుకని అమ్మవారిని ఏమన్నారు? సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం అనే బురదలో బాగా మునిగిపోయి ఉన్న మనల్ని పైకి తీసుకురావడంలో పండితురాలు. అంచేత మన పాపాలన్నీ ముందు అమ్మ తొలగిస్తుంది. పాపములు తొలగింపబడ్డాక అప్పుడు వీడిని చేరదీస్తాడు పరమాత్మ. అదనమాట మోక్షం. కాబట్టి ముందు పాపం ఉంటే మోక్షం రాదు. పాపం పోవాలంటే అమ్మని పట్టుకోవాలి. అమ్మని పట్టుకుంటే మన పాపాలన్నీ కడిగేస్తుంది, శుభ్రపరుస్తుంది. అప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించి మోక్షం ఇస్తాడు. అందుకని అమ్మ మాత్రమే అవ్యాజ కరుణామూర్తి. ఏ వంక లేకుండా వాడు ఎంత బురదలో ఉన్నా మలమూత్రాలతో ఉన్నా ఎత్తి తుడిచి తొలగించి వీడు శుభ్రపరిచి సువాసన భరితుణ్ణి చేసి అప్పుడు అనుగ్రహిస్తుంది. అటువంటి తల్లిని అంత బాగా వర్ణించాడనమాట. ఆ తల్లి శైలకన్య పార్వతి ఈశ్వరుడి పక్కన ఉన్నది. ఇప్పుడు ఈ గుణనిధి ఏం చేశాడో తెలుసుకోవాలిగా. మధ్యాహ్నం 3:00 కథాప్రకారంగా కలుసుకుందాం. అంతవరకు మిగతా కార్యక్రమాన్ని వాళ్ళు అనౌన్స్ చేస్తాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.